సోల్ అండ్ ఇట్స్ మెకానిజం, జీవాత్మ దాని పరికరాలు, దానిపై మాస్టర్ ఇచ్చిన ఒక అవగాహన అనే ఒక ముఖ్యమైన పుస్తకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పుస్తకం ఎందుకు అర్థం కావాలి అంటే, చేతనత్వము అనేది ఒకటి ఉంది, దానికి సంబంధించిన విజ్ఞానం ఉన్నది. చేతనత్వ విజ్ఞానం తెలియాలంటే ఈ జీవాత్మ దాని పరికరాలు బాగా తెలియాలి. జీవాత్మ అంటే జీవుడు, భగవంతుడి యొక్క అంశ వాడు జీవుడు. ఆ జీవుడు పరిణామక్రమంలో మొట్టమొదటి ఎక్కడున్నాడు? స్టార్టింగ్ పాయింట్ ఖనిజంగా ఉన్నాడు. అంటే బంగారం ఉందనుకోండి, బంగారం యొక్క అణువులు ఉంటాయి కదా, అణువుల్లో ఇరుక్కుని ఉంటుంది జీవి. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా వృక్షాల్లోకి మారు, వృక్షంలో కణంలో మధ్యలో చిన్న ఖాళీ ఉంటుంది అనమాట. ఆకాశం మనం ఇప్పుడు మన మధ్య మన ముందు ఆకాశం ఉంటుంది కదా, అలా ఆకాశంగా చిన్నగా ఉంటాడు జీవి, చిన్న అణువు అనమాట. ఆ అణువు చుట్టూ ఈ ఖనిజాలు ఏర్పడతాయి. ఆ తర్వాత అణువు వృక్ష స్థితికి వెళ్ళింది అనుకోండి, చుట్టూ ఆ తర్వాత అక్కడి నుంచి ఆ జీవి అణువు రూపంలో ఉన్న జీవి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు? ఏవో జంతువుల్లోకి వెళ్తాడు, కుక్క, పిల్లి, పంజి, గుర్రం, ఏనుగు ఇలాగా కాదు. ఆ తర్వాత మనిషిగా వస్తాడు. మనిషిగా వచ్చిన వాడికి మనిషి శరీరం వస్తుంది. లోపలిది మటుకు ఖనిజంలో ఏముందో, వృక్షంలో ఏమున్నదో, జంతువులో ఏమున్నదో, మనిషిలోనూ అదే ఉంటుంది. దాంట్లో మార్పు ఉండదు. ఆ జీవి అలాగే, ఆ జీవాత్మ అలాగే ఉంటుంది. ఆ జీవాత్మ చుట్టూ ఉన్న తొడుగులు మారుతాయి. జీవాత్మ వేసుకున్న చొక్కా మారుతుంది, డ్రెస్ మారుతుంది. ఇప్పుడు అమెరికా వాళ్ళు పైకి పంపిస్తారు కదా, చంద్రుడి మీదకి, కుజుడి మీదకి ఇలాగ. అప్పుడు వాళ్ళ డ్రెస్ వేరుగా ఉంటుంది. మనం ఇక్కడ వేసుకునే డ్రెస్ వేసుకోరు కదా వాళ్ళు. అలాగే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు వేరు డ్రెస్ వేసుకోరు. అదే సబ్మెరైన్లో వెళ్ళేవాళ్ళు కొన్ని వేల అడుగులు లోపల పోతారు, వాళ్ళు వేరే డ్రెస్ ఉంటుంది. ఇలాగ డ్రెస్ మారినట్టుగానే మనిషికి జీవి అనే అణువుకి మొట్టమొదటిగా ఖనిజం అనే డ్రెస్ ఉంటుంది. ఆ ఖనిజం అనే డ్రెస్ వదిలేసి వృక్షం అనే డ్రెస్కి, వృక్షం అనే డ్రెస్ వదిలేసి జంతువు అనే, సింహం, పులి, మేక, ఎలుగు, పాము, కేలు, చెర్రి, పంది, కుక్క ఇలాగా అన్ని ఆ డ్రెస్ వదిలేసి మనిషి అనే డ్రెస్ వస్తుంది. ఆ మనిషి అనే డ్రెస్ వచ్చిన తర్వాత మాత్రమే చేతనత్వ విజ్ఞానం అనేది తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడికి ఒక చిన్న కామా పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఖనిజంలో ఉన్నది వృక్షంగా ఎలా మారుతుంది, ఖనిజంలో ఉన్నది వృక్షంగా ఎలా మారుతుంది అంటే దానికి ఒక ప్రకృతిలో ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది కాబట్టి ఋషులు దాన్ని తెలుసుకుని సరిగ్గా ఆ టైంలో మీరు ధ్యానంకి కూర్చోండి, జపం చేయండి, దానికంటే ఆ సమయానికంటే ముందరే స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని తూర్పు ముఖంగా కూర్చోండి, అప్పుడు మీ మీద ఆ కిరణాలు పడతాయి, దాన్ని ఉషస్సు అంటాం. అరవిందులు ఏం చెప్తారంటే ద సింబాలిక్ డాన్, గురుదేవులు ఏం చెప్తారంటే ద సౌభాగ్య సూర్యోదయం. మన జీవితాల్లో కూడా ఆ ఉషకాంతి కిరణాలు ఎప్పుడైతే ఉషస్సు ఎలా ఉంటుందో మనం లేచి తెల్లారుజామున అంటే సపోజ్ 5:30 సూర్యోదయం అనుకోండి, ఒక గంట ముందు అదే 5 లేచి గబగబా మొగలు కడుక్కొని స్నానం చేసి తూర్పు వైపు తిరిగి చూస్తే తూర్పున ఏవీ లేకుండా చీకటిగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా ఒక వెలుగులు వస్తూ ఉంటాయి, అక్కడ ఒక రకమైన రాగి రంగుతో కూడిన ఎర్ర కాంతి వస్తుంది, అరుణ వర్ణం అంటాం అరుణం. ఆ కాంతి మన మీద పడితే, ఖనిజాల మీద పడింది అనుకోండి, ఖనిజాల్లో ఉన్న జీవి వృక్షాల్లోకి పరిణామ క్రమంలో ముందర గెలుతుంది. కాబట్టి ఖనిజాల మీదకి సూర్యకాంతి ఎలా పడుతుంది ఆ టైంలో అంటే డైరెక్ట్గా భూమి మీద పడి ఆ వేడికి లోపల దూరచ్చు ఒకటి, ఎందుకంటే సూర్యుడి శక్తిని భూమి పీల్చుకుంటుంది కదా. రెండు, మనం వాడుకునే వస్తువులు ఉంటాయి, ఇనపవి, బంగారం, ఈ వెండి, రకరకాల ఖనిజాలు వాడుతున్నాం, అవన్నిటి మీద సూర్యుడు కాంతి పడుతుంది. తర్వాత చెట్ల మీద పడుతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే చెట్లు ఎప్పుడు సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాయి. అలాగా సూర్యుడి కంటే ముందర వస్తుంది ఒక శక్తి, దాని పేరు ఉషస్సు. అంతకంటే ముందర ఇంకోటి ఉంటుంది, ఆవిడ గాయత్రి యొక్క ఒక రూపం దేవమాత, దాన్నే అదితి అంటారు. దేవమాతని అదితి అంటారు. ఆ దేవమాత నుంచే దేవతలు అందరూ పుడతారు. సో అదితి తర్వాత వచ్చేది ఉషస్సు. ఆ ఉషస్సు యొక్క కిరణాలు మనల్ని పరిణామ క్రమంలో ముందరకు తీసుకెళ్తాయి. ఇప్పుడు గురుదేవులు ఇచ్చిన ధ్యానం మనకు గుర్తొస్తే ఉదయించే సూర్యుడు. ఉదయించే సూర్యుడు అనగానే సూర్యుడి కంటే ముందరు ఎవరు వస్తారన్నమాట, చెప్పకుండానే ఉషస్సు ముందరు వస్తుంది. సూర్యుడు ఉదయించే ముందర అందరికంటే ముందరు ఎవరు ఉంటారు, దేవమాత ఉంటుంది. అవన్నీ దాంట్లో రావు ఇంకా. ఒకటే హుయే సూర్య, ఒకటే హుయే సూర్య, స్వర్ణిమ కిరణ్ అంటారు. అంటే అప్పటికే స్వర్ణిమ కిరణంలోకి వచ్చారు గురువు గారు. దానికంటే ముందరే అదితి దేవమాత. ఆ దేవమాత అంటే దేవతల తల్లి, అనంతమైన చైతన్యాన్ని దేవమాత అంటారు. అంటే లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ కాన్షియస్నెస్. అదితి కొడుకులు ఆదిత్యులు, అదితి కొడుకులు దేవతలు. కాబట్టి 24 శక్తులు కూడుకున్న గాయత్రి మంత్రం 24 శక్తులు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. వాటిలన్నిటి ముఖ్యమైన 24 అనమాట. వాటన్నిటికీ తల్లిగా అదితిగా గాయత్రియే ఉంటుంది మళ్ళీ. సో గాయత్రి దేవమాత, తర్వాత వేదమాత, విశ్వమాత, ఇలా పేర్లు ఉన్నాయి కదా. అక్కడ గురుదేవులు ఇచ్చిన మెడిటేషన్ స్టార్టింగ్ ముందే ఏమవుతుందంటే ఆ ఉషాకిరణాలు మన మీద పడిపోయి, పడిన తర్వాతే సూర్యుడు ఉదయిస్తున్న ధ్యానం ఊహించుకుంటున్నప్పుడు అలా ఉదయించే సూర్యుడు, గంగా నది, ఒళ్ళో కూర్చున్నాము, సప్త గంగ పాయలుగా గంగ ప్రవహిస్తుంది, దేవతల భూమి, తపోభూమి, హిమాలయాలు, దేవాత్మ హిమాలయాలు, ఇవన్నీ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. ఆ డిస్క్రిప్షన్లో ఉష గురించి ఉండదు, కానీ ఉదయించే సూర్యుడు అనగానే ఉష ముందరు వస్తుంది, తర్వాత సూర్యుడు. సో మన ఋషులు ఏం చెప్పారంటే నువ్వు సూర్యోదయం కానీ ముందరే లేచి స్నానం చేసి తూర్పు వైపు తిరిగి నువ్వు గాయత్రి చెయ్యి, సూర్యుడు ధ్యానం చేసుకో అని చెప్పినప్పుడు మనం పరిణామ క్రమంలో ముందర ఎలా వెళ్తావో మనకు తెలియకుండానే వెళ్తావు. ఇది బాగా గుర్తుండాలి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం అక్కడ ఉష ఉండదు, ఛాయ ఉంటుంది. సాయంత్రం వెళ్ళిపోయే సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే అక్కడ తేజస్సు సరస్వతి తేజస్సు, మొట్టమొదటిది గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, మూడోది సరస్వతి. ఎక్కడెక్కడ మూడున్నా అక్కడక్కడల్లా మనం గాయత్రి త్రిపద అని గుర్తుపెట్టుకోవాలి. ధియో యోన ప్రచోదయాత్, మా బుద్ధుని సన్మార్గమై ప్రేరేపించుగాక. అసతోమా సద్గమయ, కమసోమ జ్యోతి, మృత్యోర్మ అమృతంగా, మళ్ళీ మూడు వస్తాయి. ఇవన్నీ కూడా మనకు సాయంత్రం పూట సంధ్యావందనం, సాయంత్రం పూట గాయత్రి జపం చేయటం దేని వైపు తీసుకెళ్తుంది అంటే, నిద్రలో మనం కిందసారి క్లాసులో చెప్పుకున్నాం, మనలో ఉన్న శక్తులన్నీ కూడా హృదయంలో కేంద్రీకృతం అయిపోతాయి, హృదయంలోకి అన్నీ మునిగిపోతాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధి అన్నీ దాంట్లో లీనమైపోయి హృదయంలో ఉన్న నేను నేను అనే జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు అన్నింటినీ తనలోకి తీసేసుకుంటాడు. తీసేసుకుని మళ్ళీ పొద్దున్నే లేవంగానే ఒక్కొక్కటి మేలుకుంటాయి. మొట్టమొదటి అహంకారం మేలుకుంటుంది, నేను అని లేస్తాం. ఆ తర్వాత మెల్లిగా బుద్ధి పనిచేయడం మొదలెడుతుంది. ఆ తర్వాత ఆలోచిస్తాం, మనసు పనిచేయడం మొదలెడుతుంది. ఆ తర్వాత రోజువారీ కార్యక్రమాల్లోకి వెళ్తాం. అందుకని సాయంత్రం పూట చేసే జపం ఏం చేస్తుంది మనల్ని, మన హృదయంలో ఉన్న నేను నేను అనే దాని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎక్కువ ఉపకరిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, పొద్దున్న పూట మనలో ఉన్న ప్రాణ ప్రవాహాలన్నీ ఈడానాడి వైపు పనిచేస్తాయి, రాత్రిపూట అన్నీ పింగళానాడి వైపు పనిచేస్తాయి. పొద్దున్న 6 నుంచి సాయంత్రం వరకు ఇడా వైపు అయితే, సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 వరకు పింగళ వైపు అంటే కుడివైపు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే, జీవాత్మ తన పరికరాన్ని తయారు చేసుకున్నప్పుడు ఆ పరికరాల్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. భాగవతంలో చాలా క్లియర్గా ఉంటుంది ఒక అధ్యాయంలో ఏమేమి ఉంటాయి అసలు మనిషిలో, అవన్నీ చెప్పకుండా తప్పించేస్తారు. ఈకే గారు ఒకటి చెప్తారు, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇంకోసారి మనం ఈసారి భాగవతంలోంచి కూడా తీసుకుని చెప్పుకుందాం. ఆ రకంగా మనలో చైతన్యం పగలంతా ఎడంవైపు పనిచేస్తే రాత్రి అంతా కుడివైపు పనిచేస్తుంది. అందుకే రాత్రి కుడివైపు అంటే ఏంటి, ఎడంవైపు అంటే ఏంటి, మనకు మధ్యలో సుషుమ్న ఉంటుంది. ఈడానాడి అంటే చంద్రనాడు, పింగళానాడి అంటే సూర్యనాడి. కుడివైపు పనిచేస్తుంది రాత్రి, పగలు ఎడంవైపు పనిచేస్తుంది. పగలంతా సూర్యుడు ఉంటాడు, చంద్రనాడు పనిచేస్తుంది. రాత్రి అంతా చంద్రుడు ఉంటాడు, మనకు సూర్యనాడి పనిచేస్తుంది. అంటే ఏమని అర్థం చేసుకోవాలి, అంటే ఏమని అర్థం చేసుకోవాలి, ఇది ఒక పాయింట్ అంతే, తర్వాత అర్థం చేసుకుందాం. మళ్ళీ ఒక క్లాసులోనే అన్ని చెప్పేసుకుంటే, అలాగే మనకు కాలాన్ని కూడా సత్వ రజస్తమో గుణాలకు సంబంధించినట్టుగా విడగొడతారు. మూడేసి మూడు మూడుగా అంటే 324గా ఒక పాయింట్ నుంచి 8 గంటలు, అంటే అలాగే ఇంకో పాయింట్ నుంచి 8 గంటలు, ఇంకో పాయింట్ నుంచి 8 గంటలు. ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలంటే, మన ఎవరైతే మనం జీవులుగా ఉన్నామో, మనకి ఉన్న శరీరంలో ఏమున్నాయి, అలాగే మనకు గ్రంథులు ఉన్నాయని చెప్పుకున్నాం, అలాగే చక్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ గ్రంథులు, ఈ చక్రాలు, వీటితో పాటు ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన ముఖ్యం ఏంటంటే, ఒక ఆజ్ఞాచక్రం జాగృతం అయిందా అని ప్రశ్న వచ్చిందనుకోండి ఎవరికన్నా, శరీరంలో చక్రాలు ఉన్నాయి కదా, ఆజ్ఞాచక్రం జాగృతం అయితే ఏమవుతుంది, దాని గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే, లెట్ మై ప్లాన్ బి ది ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్, మీ సంకల్పమే నా సంకల్పం అగుగాక అని ఆ సాధన చేసుకున్న వ్యక్తి అనగలడు. ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే జాగ్రత్త అవుతుందో అప్పుడు వాడి సొంతంగా ప్లాన్స్ ఏమి ఉండవు, సొంతంగా ఒక కార్యక్రమాలు ఉండవు, గురువు ఏం చెప్తే అదే రప్తం కూడా ఉండదు. అది ఆజ్ఞాచక్రం జాగ్రత్త అవడం అంటే. మరి అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలన్నింటిలోనూ నిరంతరం ఆజ్ఞాచక్రంలో ఉంటాయి. క్రింది 5 చక్రాలని అవి సమయానుసారంగా సేఫ్గా అవి ఓపెన్ అయ్యేటట్టుగా ఆజ్ఞాచక్రంలో మనం ఎప్పుడు ఉండటం వల్ల జరుగుతుంది అని మాస్టర్ చాలాసార్లు చెప్తారు. అందుకని ఆజ్ఞలో ఉంటున్నంతసేపు, గురువు యొక్క పని చేస్తున్నంతసేపు ఈ 5 చక్రాలు ఎవరి అధీనంలో ఉంటాయి, ఏ గురువు అయితే మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో ఆ గురువు ఆజ్ఞలో ఉండమన్నాడు, ఆయన అధీనంలో ఉంటాయి మన విశుద్ధి, అనాహకం, పరిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం. ఈ 5 కూడా గురువు యొక్క అధీనంలో ఉంటాయి. అందుకని ఒక గురువు గారు కానీ, అలాగే సాయి గారు కానీ ఎవరైనా సరే ఆ 5 చక్రాలు వాళ్ళ యొక్క గురువు నియంత్రణలోకి వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళు కంట్రోల్ ఏమి ఉండదు ఇంటి దాని మీద. ఎవరి కంట్రోల్ ఉండదు? వ్యక్తి యొక్క కంట్రోల్ ఉండదు. వ్యక్తి యొక్క కంట్రోల్ లేకుండా డైరెక్ట్గా గురువు ఆ శిష్యుడి యొక్క 5 చక్రాలని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. అవి ఎలా పనిచేస్తే 5 చక్రాలు 5 కోశాలు గుర్తనుకుంటే ఆ పంచకోశాలు ఎలా పనిచేయాలి, వీటిని పంచ వీరభద్ర సాధనంగా చేయించాలా, సూక్ష్మీకరణగా చేయాలా, ఎలా చేయాలి, ఇలాంటివన్నీ గురువు యొక్క ప్రణాళికలో ఉంటాయి. వీడికి ఏమంటూ ప్రణాళిక ఉండదు ఇంకా. ఎందుకని మనం ఇక్కడ ఇంకా గురువు అనే పదం మళ్ళీ వస్తుంది కాబట్టి గురువు ఆజ్ఞ ప్రకారం జీవించడం ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళ ఆజ్ఞా చక్రం జాగృతం అయినట్టు గుర్తు అని అన్నప్పుడు మరి గురువు ఎలా వస్తాడు ఆజ్ఞా చక్రానికి? గురువు ఆజ్ఞ ప్రకారం జీవితం నడుస్తుందంటే గురువు రావాలి కదా, ఆజ్ఞ ఇవ్వాలి కదా, దాన్ని మనం పాటించాలి. కాబట్టి గురువు ఎలా వస్తాడు అంటే ఏం చేయాలి అంటే ఏ గురువు యొక్క సాధన, ఏ గురువు యొక్క సాధన మనకు నచ్చిందో, ఏ గురువు యొక్క వ్యక్తిత్వం నచ్చిందో, ఆయన టీచింగ్స్, ఆయన ఏవైతే సందేశం లేకపోతే ఆయన ఏ రకమైన ఆధ్యాత్మిక బోధలు చేశారో అవి నచ్చాయో, ఆయన ఏం చెప్పాడో అవి చేసుకుంటూ ఉండాలి. అలాగే మానకుండా చేసుకుంటూ ఉంటే మన సాధన తీవ్రతను బట్టి ఆయనే వచ్చి మనల్ని డైరెక్ట్ చేస్తారు. అంటే మాకు గురువు కావాలి ఎలాగా అని వెతుక్కోవాలంటే ఏం చేయాలని చెప్తున్నారు? తీవ్రంగా సాధన చెయ్యాలి. గురువుగారు లాస్ట్ డే శరీరం వదిలేసే ముందు కూడా ఖచ్చితంగా 6 గంటలు జపం చేశారు అని మాస్టర్ చెప్తున్నారు. అంత గాయత్రి మయం అయిపోయిన ఆయన కూడా ఇంకా 6 గంటలు గాయత్రి చెయ్యాలా అంటే ఆయన చేసి చూపించాను. అందుకని మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా ఆ గురువు ఏ రకమైన మంత్రం ఇస్తాడు అవన్నీ మనకు తెలియవు. మనకు నచ్చిన చక్కటి మంత్రం వాడు చేసుకుంటూ నలుగురికి పనికొచ్చే పనులు చేయడం వల్ల మాత్రమే గురువు మన దగ్గరికి వస్తాడు, అంతే తప్ప వేరే రకంగా రాడు. అంతేత మనం అంటే మనం ఏం చేయాలంటే సాధన అంటే ఏంటి, మనలో ఉన్న లోపాలు సవరించుకోవడం. మనలో లోపాలు ఉన్నాయని మనకు తెలుసు ఖచ్చితంగా. ఆ లోపాలు ఏమిటి ఇంకోళ్ళు చెప్పకుండానే మనం తెలుసుకుని వాటి నుంచి బయటపడాలి. అలా బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒకళ్ళు కంటాలు పడుతున్నారు అభివృద్ధిలోకి రావడానికి అని చెప్పి గురువుకి తెలుస్తున్నప్పుడు వస్తాడు. ఆ రకంగా మనం గురువుని మన దగ్గరకు వచ్చేట్టు చేసుకోవాలి తప్ప గురువు దగ్గరికి మనం వెళ్ళాలనే మూర్ఖత్వం ఉండకూడదు. ఎందుకంటే గురువుని మనం గుర్తించలేం కాబట్టి. మరి గురువుని గుర్తించలేకపోతే గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే ప్రశ్నకి మాస్టర్ చక్కటి ఆన్సర్ ఇచ్చారు. అదేంటంటే కలిసి పనిచేయమన్నారు, సామూహికంగా చేయాలి. ఒక్కళ్ళు చేసుకుంటాంటే కుదరదు, అది ఎప్పుడో పూర్వకాలం. ఇప్పుడంతా కూడా ఎక్వేరియన్ ఏజ్ అంటే కుంభయుగం కాబట్టి ఈ కుంభయుగంలో సామూహికంగా చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. అందరికి గ్రూప్గా చేయండి అని మాట్లాడారు. ఒకసారి నాకు ఒంట్లో బాగుండగా నా దగ్గరకు వచ్చిన అమ్మాయి హోమియో గురించి చెప్పారు. ఆ అమ్మాయి వెళ్ళి మాస్టర్ చెప్పింది, హోమియో చెప్పాడు నాకు కొంపలు తిట్టారు పడుకుని, అది చెప్పేది ఏదో ఆశ్రమంలో చెప్పచ్చు ఇంట్లో పడుకుని చెప్తావాలి. అయ్యో నేను రాలేక అక్కడికి అడిగింది కదా అని చెప్పాను అన్నాను, కుదరదు అక్కడికి వచ్చారు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది మళ్ళీ. అందుకని ఏం చేశారంటే మాస్టర్ మన చక్రాలు సరైన స్థితిలో ఉన్నాయా, ఎక్కువ సెక్యూరిట్ చేస్తున్నాయా రావాలని, తక్కువ చేస్తున్నాయా. చక్రం ఎక్కువ యాక్టివేట్ అయింది అనుకోండి ఓ ప్రాబ్లం, తక్కువ అనుకోండి ఇంకో ప్రాబ్లం, సుమంగా ఉండాలి. ఆ చక్రాలు బట్టి మన గ్రంథులు కూడా దాంట్లో నుంచి వచ్చే హార్మోన్స్ రిలీజ్ అది కూడా తేడాలు ఉంటాయి. సరిగ్గా సవ్యంగా అన్నీ ఉంటే సరైన మన జీవాత్మ తెచ్చుకున్న పరికరం సరిగ్గా ఉన్నట్లు. పరికరం సరిగ్గా ఉంటేనే ఎక్స్పెరిమెంట్లు దాంట్లో రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. కాబట్టి మనం ఆధ్యాత్మిక సాధన చేసుకుంటాము, ఒక సాధన చేస్తాము గాయత్రి మంత్రంలో, గాయత్రి సావిత్రి కుండలిని ఈ 3 ఉన్నాయి. ఈ 3 సాధించడానికి మన పరికరం ఎంత బాగుంది, మేము కుండలిని జాగ్రత్త చదువుకుంటాం చేసేస్తాం, లేదా సావిత్రి సాధన చెప్పారు మాస్టర్ చేసేస్తాం, లేదా షట్చక్ర భేదనం చేసేస్తాం, బాగుంది చేసేస్తామంటే మన పరికరం ఎంత ప్యూరిఫై అయ్యింది. ప్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ కండిషన్ ఎప్పుడు కూడా. అందుకని ప్యూరిటీ లేకుండా ఏం చేయలేము. చేస్తే ఇబ్బంది పాలవుతారు. అసలు ఏంటంటే ఇక్కడ కాషం కాదు కానీ ప్యూరిటీ ఆన్ ఆల్ లెవెల్స్ ఉండాలి. ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా ముందరికి వెళ్తాం. ప్యూరిటీ అంటే ఏంటి? త్రికరణ శుద్ధి అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ధర్మం వైపు న్యాయంగా అందరికి పనికొచ్చే అమ్మాయి ఆలోచిస్తాను, అవే మాట్లాడతాను, అవే చేస్తాను. ఆ మూడిట్లో కోఆర్డినేషన్ ఉండాలి. ఈ రకంగా మనం జీవాత్మ పరికరాల్లో గ్రంథుల పేర్లు చెప్పుకున్నాం, మనందరికీ చక్రాల పేర్లు కూడా బాగా వచ్చు. కానీ ఆ చక్రాలు ఏ స్థితిలో ఉన్నాయి అంటే ఏ స్థితిలోనే ఉండొచ్చు. వీటిని సరి చేయడానికి, సరిగ్గా కరెక్ట్గా పని చేయించుకోవడానికి మాస్టర్ ఇచ్చేవి దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రం. మీ అందరి దగ్గర ఉండొచ్చు, మీరు చదువుతాను వినండి. మూలాధారే వారి జపత్రే సచతుష్కే వంశం శంసం వర్ణ విశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఈ మూలాధారంలో ఉన్న ఈ తేజస్ ఏదైతే ఉందో అక్కడ దత్తస్వామిని ఆవాహన చేస్తూ మనం అక్కడ నమస్కరిస్తున్నాయండి. అక్కడ మూలాధారంలో ఏమున్నాయో చెప్తున్నారు. అక్కడ ఒక స్క్వేర్ లాగా ఉంటూ ఆ స్క్వేర్ లాగా ఉన్న దాంట్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి. వం, షం, షం అంటే శ్రీరామలో షా అనమాట, షం. తర్వాత షం, తర్వాత సం, సీతాలో సా. వం, షం, షం, సం ఇలాగా క్లాక్ వైజ్ తిరుగుతాయి. వం, షం, షం, సం. అక్కడ రక్తం వర్ణం శ్రీగణనాథం, ఎర్రటి ఎరుపులో ఉన్న శ్రీగణనాథుడు, గణాలకన్నిటికీ అధిపతి అయిన వాడు రక్తవర్ణంలో అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఒక సర్కిల్, సర్కిల్ మధ్యలో డౌన్వర్డ్ ట్రయాంగిల్, దాంట్లో రెండున్నర చుట్టలు చుట్టుకునే ఒక నాగుపాము, దాని చుట్టూ సర్కిల్ చుట్టూ నాలుగు దళాలు, దాంట్లో వం, షం, షం, షం. ఇది ఎలాగా చెయ్యాలి అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ప్రాణమయ కోశంలో ఉంటాయి, భౌతికంగా కాదు. కాబట్టి ప్రాణమయ కోశం ఎక్కడుంటుందంటే ఆకాశంలో. మన శరీరంలో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇవన్నీ ఒక గిన్నెలో ఒక గిన్నె. ఇప్పుడు ఉల్లిపాయ ఉందనుకోండి, ఉల్లిపాయ ఒలిచి చూస్తూ ఉంటే ఏముంటుంది? ఏముండవు, చివరికి అన్నీ అయిపోతాయి కదా. అలాగా అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉంటుంది. ఎలా ఉంటుంది? అచ్చు అన్నమయ కోశంలోనే ఉంటుంది. ప్రాణమయ కోశంలో మనోమయ కోశం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అచ్చు అన్నమయ ప్రాణమయ కోశాలు ఎలా ఉన్నాయి, అది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మన భౌతిక శరీరాన్ని చూస్తే ఇది ఎలా ఉందో ప్రాణమయ కోశం కూడా అలాగే ఉంటుంది, మనోమయ కోశం కూడా అంతే ఉంటుంది, విజ్ఞానమయ కోశం కూడా అలాగే ఉంటుంది, ఆనందమయ కోశం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆ కోశాలు మనం చూడలేదు అనుకోలేదు, అవి కోశాలు విడిగా కనబడవు. ఇప్పుడు ఒక చొక్కా ఉందనుకోండి, ఆ చొక్కాలో ఏముంటాయంటే చొక్కా ఉంటుంది. చొక్కాలో చొక్కా ఉంటుంది, చొక్కాలో బట్ట ఉంటుంది చూసారా, క్లాత్. క్లాత్ లేకుండా చొక్కా అవ్వదు. కానీ చొక్కాకి విడిగా ఎగ్జిస్టెన్స్ లేదు, క్లాత్నే చొక్కాగా మారుస్తాం. అప్పుడు అక్కడ చొక్కా ఉంది, క్లాత్ రెండు ఉంది. అలాగే అన్నమయ కోశం ఉంటుంది, ప్రాణమయ కోశం. అంటే ప్రాణమయ కోశం, అన్నమయ కోశం తేడాగా ఉండవు, అని ఒకలా ఉంటాయి, ఫంక్షన్స్ లేదు. ఈ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆకాశంలో ఉంది. ఏవన్నీ? అన్నమయ కోశం ఆకాశంలో ఉంది, ప్రాణమయ కోశం ఆకాశంలో ఉంది, మనోమయ కోశం ఆకాశంలో ఉంది, విజ్ఞానమయ కోశం ఆకాశంలో ఉంది, ఆనందమయ కోశం కూడా ఆకాశంలో ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే ఇవంతా ఎక్కడ ఉన్నాయంటే మన హృదయం. హృదయం అంటే ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, మన పాదాల దగ్గర నుంచి తల వరకు ఉన్న మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఆకాశమే వ్యాపించింది, అదంతటినీ హృదయం అనే అంటారు. కాబట్టి ఈ చక్రాలు ఎక్కడ ఉన్నాయి? హృదయంలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ స్తోత్రం చేసుకునేటప్పుడు నా హృదయంలో ఉన్న మూలాధారంలో ఉన్న రక్తవర్ణ స్వరూపుడైన వం, శం, షం, సం అలాగా చతురస్రాకారంలో ఉంటూ మధ్యలో ఎర్రని త్రికోణం, దాంట్లో ఒక చుట్టజుట్టుకుని పాముగా ఉన్న అక్కడ గణనాథుడు ఎవరైతే ఉన్నారో ఆ గణనాథుడు వారికి నమస్కారం చేస్తున్నాను. అక్కడ ఇదంతా కూడా దత్తాత్రేయ స్వామిని అక్కడ నేను తలుచుకుంటున్నాను అనుకోవాలి. అంటే అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయంలో ఉన్న ఆకాశంలో ఉన్న మూలాధారం సరిగ్గా పనిచేస్తుంది, మూలాధారం సరిగ్గా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్వాధిష్టానం, ఈ స్వాధిష్టానం వచ్చేసరికి అక్కడ ఏం చెప్పారు శ్లోకం, స్వాధిష్టానే షడ్దళపత్రే తనులింగే బాలాంతావత్ వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం. మధ్యలో ఏమైంది కట్ అయిపోయిందా? ఇప్పుడు మనం ఈ చక్రాలన్నీ ఎక్కడ ఉంటున్నాయని చెప్పుకున్నాం, హృదయంలో ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఆపాద తల మస్తకం హృదయం ఉంటుంది, అంటే పాదాల దగ్గర నుంచి తల వరకు మొత్తం బాడీ అంతా ఆకాశం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పడం అన్నమాట హృదయం అంటే. ఆ హృదయం పాదాల దగ్గర నుంచి తల వరకు ఉన్న మొత్తం అంతటినీ కూడా హృదయము, దాంట్లో స్పెసిఫిక్గా ఒక ప్లేస్ మళ్ళీ ఇక్కడ. ఇదంతా ఈ చక్రాలన్నీ ఎక్కడ ఉంటాయి, ఆ హృదయంలోనే ఉంటాయి. కాబట్టి ఈ హృదయంలో ఉన్న ఆ చక్రంలో దత్తస్వామి అనుగ్రహం కోసం మనం నమస్కరిస్తున్నాను. దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి, నీకు నేను శరణం అంటున్నాను, నమస్కారం అని మనం మూలాధారంలో ఈ వం షం షం సం అనే అక్షరాలు కలిగి ఎర్రటి రంగులో ఉండి గణనాథుడు ఉన్నాడు. అక్కడ మూడు రెండున్నర చుట్టలు చుట్టుకుని బావున కొండల్ని చెక్కి ఉంది. అక్కడ దత్తస్వామికి నమస్కరిస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన యొక్క అనుగ్రహ కిరణాలు ఆ మూలాధారం మీద పడతాయి. ఆయన తలుచుకుంటే ఆయన ఒక దత్తాత్రేయ స్వామికి ఒక ప్రతిజ్ఞ ఉంది, ఎవరైతే నన్ను తలుచుకుంటారో తలుచుకున్న క్షణంలో అక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ఇస్తాను నేను అని ఆయన యొక్క ప్రతిజ్ఞ. కాబట్టి మనం మూలాధారం అని తలుచుకుని ఆయనకు నమస్కారం చేస్తున్నామంటే మూలాధారం సరిగ్గా పనిచేస్తుంది, మూలాధారం సంబంధించిన జ్ఞానం ఇస్తారు. మూలాధారం సంబంధించిన జ్ఞానం మనకేం తెలుసు, ఏం తెలియదు. ఇక్కడ మాస్టర్ ఎప్పుడో చెప్పిన గుర్తుకు వస్తుంది, ఈ మూలాధారంలో నాలుగు అక్షరాల్లో మొదటి రెండు వంశం, దాంట్లో వంలో వా సున్నా తీసేసేటువంటి వశం. వశం అంటే ఏంటి, మనం అధీనంలో ఉండటం. అలాగే ఈ నాలుగు కాంబినేషన్లో చిన్న చిన్న పదాలు తయారవుతాయి. ఇవి ఇన్ని మంత్రాక్షరాలు కాబట్టి వీటికి విడిగా అర్థాలు గుర్తుకోకూడదు, మామూలుగా చూడాలి. ఇక్కడ లం అనేది పృథ్వీతత్వం యొక్క బీజం, మనకు షోడశిలో వస్తుంది. కయే ఈ ల హ్రీం ల అన్నప్పుడు అక్కడ పృథ్వీ బీజం, అది లా లా ఎక్కడ వచ్చినా పృథ్వీ బీజం. ఇక పృథ్వీ బీజం ఏంటి లమ్ అని ఇక్కడ చెప్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి దాన్ని దాటిన తర్వాత స్వాధిష్టానం, మళ్ళీ ఆకాశం హృదయంలో ఉన్న స్వాధిష్టానం చక్రం దగ్గర గురుమూర్తి అయిన దత్తాత్రేయ స్వామికి నమస్కారం. ఈ స్వాధిష్టానంలో ఆరు దడాలు ఉంటాయి, దాంట్లో అక్షరాలు బ భ మ య ర ల, అంటే మొత్తం కండ మొత్తం ఏమంటారు బ ల, మొట్టమొదటి అక్షరం బ, చివరి అక్షరం ల, బల బల అన్నాం అనుకోండి బలం కదా. అలాగే ఇంకో అక్షరాలు రెండు కలిపితే యమ, యమ అంటే రెండు అక్షరాలు బ భ మ య ర ల. అలాగే మ య రెండు కలిపితే మయ, మయుడు ఒక రాక్షసుడు ఉన్నాడు. ఇవన్నీ నిర్మించాడు ఎవరికి, అర్జుడు అదే పాండురాజు కొడుకులు ఉన్నారు కదా పాండవులకి, పెద్ద మయసభ నిర్మించాడు మయసభ. ఈ మ య అనే అక్షరాలు మనం కలపగలిగితే, కలపడం అంటే ఏం చేయాలి, సాధన చేసి నేర్చుకోవాలి ఇవన్నీ. ఈ జ్ఞానం ఎవరిస్తారు, దత్తస్వామి ఇస్తారు. అలాగే మల, మల అంటే ఏంటి, విసర్జించబడేది మలం అంటే బయటికి తోసేసేది. అలాగే మర, మర అంటే మన ఇప్పుడు ఉన్న లాంగ్వేజ్లో ఏంటంటే మర అంటే మిషన్ కదా. నారదుడు వాల్మీకి రామ అని చెప్తే మర మర అన్నట్ట, మర మర అన్నాడంటే ఆయన స్వాధిష్టానంతో మర అక్షరాలు పట్టుకున్నాడు అనుకోవచ్చు కదా. ఇలాగా బా భ బా భ మా రా లా యా రా లా ఇవన్నీ కూడా అలాగే భయ భయ ఈ ఆరు అక్షరాల్లో ఈ చంద్రుడు ఉంటూ దాని మధ్యలో వం అనే అక్షరంతో ఒకటి స్వాధిష్టానం ఉంటుంది. వం అంటే అమృతతత్వము. మనం అప్పుడు వర్షాలు కురవాలనుకుంటే కొందరు గాయత్రి మంత్రం చేశారు, దాంట్లో ఎలా చేశాం మనం, ఓం భూభూస్వ వం వం అనే బీజాక్షరం పెట్టుకున్నాం, వం అమృతతత్వము. ఇంకొకటి ఏంటి తెలుసా, వం కల్పవృక్షం లాంటిది. మనం చేయిగా బాగా చేస్తే మన మనస్సే కల్పవృక్షం, మన మనస్సే కామధేను, మన మనస్సే చింతామణి అయిపోతుంది. అయిపోయి ఎవరన్నా కష్టాల్లో కానీ బాధల్లో కానీ వచ్చి చెప్పుకుంటే నీకు అది అవుతుందిలే అంటే అయిపోతుంది. ఎందుకు అవుతుంది, ఎవరైతే ఈ సాధన చేస్తారో వాళ్ళ మనస్సు కల్పవృక్షంలా అవుతుంది, కామధేనువులాగా అవుతుంది, చింతామణిలాగా అవుతుంది. ఏంటది వం అమృతతత్వము. దీని గురించి స్వామికి నమస్కరిస్తూ ఈ మంత్రశ్లోకం ఏం చెప్పారు చదువుతుందా. స్వాధిష్టానే షడ్దళపత్రే తనులింగే బాలాన్ తావత్ వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి రూపం దృహిణం తం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. పసుపచ్చ రంగులో ఉంటూ వాక్పతి అంటే బ్రహ్మరూపంలో అక్కడ ఉంటూ బాలాన్ తావత్ అంటే బా భ మ య ర ల అనే ఆరు అక్షరాలు కలిగి విశాలమైనది ఏదైతే ఉందో ఆ అమృతత్వ స్వరూపమైన సాధిష్టానం దగ్గర దత్తస్వామికి నమస్కారం. మరలో కామ క్రోధ లోభ మోహ మాత్సర్య అనే ఆరు శత్రువులు ఉంటారు, అంతఃశత్రువులు. ఈ అంతఃశత్రువుల్ని సమస్త వైరి తేజోహృత్ అని దత్తాత్రేయ స్వామి నామం. సమస్త వైరి తేజోహృత్, సమస్త వైరి తేజస్సుని హరించేవాడు అలాంటి దత్తస్వామి ఇక్కడ నమస్కారం. అయిన తర్వాత నాభి దగ్గరకు వస్తాం. నాభి దగ్గర మణిపూరక చక్రం ఉంటుంది. ఈ మణిపూరక చక్రం కరెక్ట్గా ఉంటే వాంతులు అవ్వకుండా ఉంటాయి. మణిపూరక చక్రం గడబడైతే మార్నింగ్ సిక్నెస్, రకరకాల బాధలు, గందరగోళాలు అన్నీ వస్తాయి. దాన్ని సరిచేయటానికి మాస్టర్ గ్రామ సాధన ఇచ్చారు. ఈ ఇప్పుడు చెప్పుకునే మంత్రశ్లోకం చదువుకున్నా కూడా అది పనిచేస్తుంది. ఇక్కడ మొత్తం 10 అక్షరాలు ఉంటాయి. దడ్డణ తర్థ దడ్డణ పప్ప. ఈ మంత్రశ్లోకం ఎలా ఉంటుందంటే నాభీపత్రే పద్మ దళాంతే డఫవర్ణే లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణ రూపం నిగమాక్షం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. నిగమాగమాలు అంటే వేదం అని చెప్పవచ్చు. వేదాలన్నింటినీ ఏ పేరైతే చెప్తున్నాయో, నిర్గుణ రూపుడైన భగవంతుడు ఎవరైతే ఉన్నాడు దత్తాత్రేయుడు, ఇక్కడ నీల రంగులో ఉన్నారు. నీలి రంగులో ఉంటూ అక్కడ ఉన్న దేవత ఎవరు, లక్ష్మీకాంతం కమలనయన విష్ణువు, గరుడారూఢం ఆయన గరుడారూఢుడైన విష్ణువు నీలంగా ఉండి లక్ష్మితో కూడుకుని నరవీరుడు, నరులందరిలో వీరుడైన వాడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఏ వర్ణాలు ఉన్నాయి, నాభీపత్రే పద్మదళ అంటే డఫవర్ణే డడ్డణ అర్థ దద్దన పప్ప. ఈ రూపంలో ఉన్న మొత్తానికి నమస్కారం. ఇక్కడ అగ్నితత్వం ఉంటుంది, ఇక్కడ రమ్ బీజం ఉంటుంది. మొట్టమొదట ఉన్న మూలాధారంలో సర్కిల్లో ట్రయాంగిల్ డౌన్వర్డ్ ఉంటే, ఇక్కడ మణిపూరకంలో సర్కిల్లో ఉన్న ట్రయాంగిల్ అప్వర్డ్ ఉంటుంది. అంటే మనం పైకి వెళ్ళడం అనేది ఇక్కడ సూచిస్తుంది. అక్కడేమో డౌన్వర్డ్ ఉంటే కిందకు వెళ్ళడం అనేది సూచిస్తుంది. ఈ రకంగా ఉన్న ఈ నీలివర్ణంగా నిర్గుణ రూపం అంటే అక్కడ గుణాలు ఏం లేవు. మాస్టర్ దీని గురించి ఎలా చెప్పారంటే దశభుజి గాయత్రి, దశభుజి గాయత్రి అంటే 10 భుజాలు ఉన్న గాయత్రి. ఆవిడకప్పుడు ఎన్ని ఉంటాయి తలలు, 5 తలలు ఉంటాయి, 10 భుజాలు ఉంటాయి. పంచముఖి గాయత్రి ఏదైతే ఉందో ఆ గాయత్రి స్వరూపమే మణిపూరకంగా మీరు ధ్యానం చేసుకోండి. ఆవిడ చేతులకి 5 ఇటు 5 అటు ఉంటాయి. 5 చేతులు ఇటు, 5 చేతులు కుడివైపు, 5 చేతులు ఎడమవైపు. వాటినే యమనియమాలు అన్నారు. యమనియమాలను పాటిస్తూ గాయత్రి చేసుకుంటూ ఉంటే పంచముఖి గాయత్రి స్వరూపమైన మణిపూరకం కరెక్ట్గా అవుతుంది. అక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం మంత్రశ్లోకం అది చేసుకుంటూ ఉంటే నాభిచక్రం సరిగ్గా పనిచేస్తుంది. దానికి సంబంధించిన గ్రంథి పేరేంటి? ప్యాంక్రియాస్. అది కరెక్ట్గా పనిచేస్తుంది. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి, డయాబెటీసే కాకుండా పొట్టకు సంబంధించిన అన్ని రోగాలకి ఈ నాభీపత్రయ పద్మదళాంతే డఫవర్ణే లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణ రూపం నిగమాక్షం దత్తాత్రేయం శ్రీగురు ప్రణతోస్మి ఇది చేసుకోవాలి. ఇవన్నీ ఈ మంత్రాత్మకమైన ఈ శ్లోకాలు చేసుకుంటూ ఉంటే గ్రంథులు ఈ చక్రాలు సరిగ్గా పనిచేయటం వల్ల గ్రంథులు కూడా సరిగ్గా పనిచేసి దాంట్లో నుంచి వచ్చే స్రావాలు ఏవైతే సిక్రీషన్స్ కరెక్ట్గా ఉంటాయి, అప్పుడు మన బాడీ హెల్దీగా ఉంటుంది. అలాగే దత్తాత్రేయ స్వామి రావాలంటే అనసూయ తత్వం మనకు తెలియాలి. అనసూయ అంటే ఏంటి? అనసూయ గురించి ఏం చెప్తారంటే, అనసూయ మాట గురించి, ఆవిడ భగవంతుని ఎప్పుడు ఒకటే కోరుకుంటూ ఉంటుంది. ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి అణువు మీద పరమాత్మ యొక్క అనుగ్రహం నిరంతరం వర్షించాలి. పరమాత్మ యొక్క అమృత దృష్టి ప్రతి అణువు మీద వర్షించాలని కోరుకుంటుంది ఆవిడ. ఇంకేం కోరదు భగవంతుని. అలాగే ఎవరైతే కోరతారో వాళ్ళకి అనసూయమాతతో కనెక్షన్ వస్తుంది. అనసూయమాత, అనసూయమాత, అలాగే అత్రి, వీళ్ళిద్దరికి దత్తస్వామి పుడతారు కాబట్టి అత్రి అంటే త్రిగుణాలకి అతీతంగా ఉండాలి. మనం ఎప్పుడూ త్రిగుణాలకు లోబడి కాకుండా త్రిగుణాలకు అతీతంగా మన జీవితం గడపగలటానికి ప్రయత్నం చేయాలి. మరి త్రిగుణాల సంగతి ఏమిటంటే భగవద్గీతలో మనకు త్రిగుణాల గురించి ఉంటుంది. 17 అధ్యాయం ఒకసారి చూసామంటే దాంట్లో ఈ త్రిగుణాలు వీటన్నిటి శ్రద్ధాత్రయ విభాగ యోగం చదవాలి. దాంట్లో తత్వగుణం ఇంకో ఇలా ఉంటుంది, తమోగుణం, రజోగుణం ఇలా ఉంటుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఆ గుణాలకు కూడా మనం అతీతంగా వెళ్ళగలిగి ఉండాలి. రోజు ధ్యానం చేసుకోవాలి. గుణాతీతుడును నేను, నామరూపాలకు అతీతుడిని, ఇలాగా ధ్యానం చేసుకుంటే మనకు నిర్గుణ రూపం నీలం వర్ణం ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. భగవంతుడు ఎప్పుడు లక్ష్మీకాంతం, విష్ణు ఎప్పుడు నీలివర్ణంలో ఉంటాడు కదా, అదైన తర్వాత అనాహతం హృదయం దగ్గరికి వచ్చేసరికి ఈ హృదయంలో ఉన్న, ఆకాశంలో ఉన్న ఈ అనాహతంలో పరమాత్మ అయిన రక్తప్రభువుకి నమస్కరించుకుంటున్నాను. ఇక్కడ మొత్తం 12 అక్షరాలు ఉంటాయి అనాహతంలో. దీనికి ఎం వాయుతత్వం, ఇది ఇక్కడ బీజాక్షరం ఎం. ఈ అక్షరాలు ఏంటంటే ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇణి ఠ. కాతో స్టార్ట్ అయ్యి ఠాతో ఎండ్ అవుతుంది కఠ. ఈ శ్లోకం ఎలా ఉంటుంది? హృత్ పద్మాంతే ద్వాదశ పత్రే కఠవర్ణే. కఠవర్ణే అంటే కఠ. ఇది మొత్తం ఉన్న వర్ణాలన్నీ, అక్షరాలు. అలాగే రంగులు కూడా అనుకోవచ్చు. ఒక్కొక్క అక్షరానికి కూడా రంగు ఉంటుంది. ఆ ఒక అక్షరానికి ఒక రంగు ఉంటుంది. ఆ దీర్ఘం ఉన్నది చూడండి, ఇంకో రంగు ఉంటుంది. అలాగే ఈ వాటికి రంగులు వేరుగా ఉంటాయి. ఉ వాటికి వేరుగా ఉంటాయి. అలాగే ఆ నుంచి క్ష వరకు ఉన్న మొత్తం అక్షరాలన్నీ కూడా వాటి రంగు వాటికి ఉంటుంది, వాటి తేజస్సు వాటికి ఉంటుంది, వాటి శక్తి వాటికి ఉంటుంది. అలాగా క ఠ ఖ గ ఘ ఞ చ ఛ జ ఛ ఇణి ఠ. ఈ 12 అక్షరాలున్న ఈ హృత్ పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే శంభుం శేషం హంస విశేషం శమయంతం. శంభం, ఇక్కడ శివుడు ఉన్నాడు. శేషం ఆమె కూడా ఉంది. ఇక్కడ హంస విశేషం, హంస అంటే శ్వాస, ఇక్కడ విశేషంగా ఉంటుంది. శమయంతం, శమయంతం అంటే శమం అంటే కామ్గా ఉంటాం. మన శ్వాస డీప్గా స్లోగా యూనిఫామ్గా పీల్చుకోవడం మొదలు పెట్టినప్పుడల్లా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా శ్వాస ఆగిపోతుంది. ఆగిపోయి ఆగిపోయి హృదయంలో స్థిరం అవుతుంది. దీంట్లో ముందర చెప్పుకున్నాం, నిద్రపోయేటప్పుడు ఏమవుతుంది, మొత్తం హృదయంలోకి శక్తులన్నీ ఆకర్షించబడతాయి, హృదయంలోకి అన్నీ చేరుకుంటాయి. అలాగ మనం ఈ హంసం విశేషంగా అక్కడ శమిస్తుంది. శమించడం అంటే శాంతంగా ఉంటుంది. శంభం శేషం హంస విశేషం, విశేషంగా ఈ శ్వాస హృదయంలో శాంతస్థితిని పొందుతుంది. అలాంటి శాంతస్థితిని పొందే శ్వాస ఎక్కడా అంటే క నుంచి ఠ వరకు ఉన్న హృదయ పద్మం అంటే అనాహతంలో సర్గస్థిత్యంతం కొర్వంతం శివకాంతి. శివ అంటే ఏంటి, లోకాలన్నిటికీ మంచి చేయటము అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నవాడు శివుడు. ఆ శివుడి యొక్క తేజస్సు ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. కర్పూర గౌరం అని శ్లోకం చూసారా, శివుడు యాక్చువల్గా తెల్లగా ఉంటాడు, తెల్లగా, అది గుర్తుపెట్టుకుందాం చాలు. దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిని ప్రణతోస్మి, ఇలాగా ఈ అనాహతంలో దత్తస్వామికి నమస్కరించుకుంటున్నాను. అదైన తర్వాత మనకు విశుద్ధి చక్రం వస్తుంది. విశుద్ధి చక్రంలో 16 దళాలు ఉంటాయి. ఆ 16 దళాలకి అచ్చులన్నీ కూడా వరుసగా 16 అక్షరాలుగా ఉన్నాయి. అ ఇ ఉ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. ఈ 16 విశుద్ధి చక్రంలో మొత్తం ఉంటాయి. ఈ విశుద్ధి చక్రంలో కూడా ఒక సర్కిల్ ఉండే, దాంట్లో డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఉంటుంది, అక్కడ హమ్ అనే బీజం ఉంటుంది. ఇక్కడ స్వామికి మంత్రశ్లోకం ఏంటంటే, చక్రస్థానే చక్ర విశుద్ధే కుసుమాంతే చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే. చంద్రాకారంలో, చంద్రాకారం అంటే గుండ్రంగా ఉండటం, షోడశపత్రం అంటే 16 దళాలు కలిగి ఉండటం, దాంట్లో స్వరం ఉన్నాయి. ఏంటి వర్ణాలు? ఆ నుంచి క్ష వరకు మాయాధీశం, మాయకి తన చేతిలో ఉంచుకున్నవాడు మాయాధీశం. జీవ శివంతం నిజమూర్తి, మాయని మాయాధీశం అంటే మాయకి అధీ, మాయకి ఈశుడు ప్లస్ జీవ శివంతం, జీవుడిగా ఉండి శివుడిగా చేసేవాడు నిజమైన మూర్తి. నిజమూర్తి అంటే ఒరిజినల్ ఫామ్ అలా ఉంటుందో అక్కడ తెలుస్తుంది, ఒరిజినల్ ఫామ్ ఏంటో అక్కడ తెలుస్తుంది, ఇక్కడ విశుద్ధిలో తెలుస్తుంది. ఒరిజినల్ ఫామ్ తెలియడానికి చక్ర విశుద్ధికి సంబంధం ఏంటి అంటే, యాక్చువల్గా రూపం మణిపూర్వకం, అగ్నితత్వం, తర్వాత స్పర్శ అనాహతం, తర్వాత శబ్దం విశుద్ధి. అంటే ఒరిజినల్ రూపం ఏంటంటే, నిజమూర్తి ఏంటంటే పరబ్రహ్మ ఓంకార స్వరూపుడు తప్ప రూపం ఇవి కాదు. యాక్చువల్గా శబ్దమే ముఖ్యం. అలాగా మనం నిజమూర్తి అంటే మనకు శబ్ద స్వరూపంగా అక్కడ తెలుస్తుంది. అదైన తర్వాత ఆజ్ఞాచక్రం, రెండే దళాలు ఉంటాయి, వాటి రెండు హం క్షం, మధ్యలో డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఉంది, ఓంకారం ఉంది. ఆజ్ఞాచక్రే బృకుటి స్థానే ద్వి దళాంతే, రెండు దళాలు అటొకటి హం క్షం బీజం జ్ఞాననిధిం తం గురుమూర్తి, ఇక్కడ జ్ఞాననిధిగా ఉంటాడు స్వామి. విద్యుద్వర్ణం జ్ఞానమయంతం జటలాక్షం, విద్యుద్వర్ణం అంటే ఆకాశంలో మనకు మెరుపులు వచ్చాయనుకోండి ఎలా ఉంటుంది, అది ఆ రంగులో ఉంటాడు. జ్ఞానమయంతం నిటలాక్షుడు, సంపూర్ణ జ్ఞానస్వరూపుడు. నిటలాక్షుడు అంటే శివుడు. దత్తాత్రేయం శ్రీ గురుమూర్తి ప్రణతోస్మి, అలాంటి స్వామికి నమస్కారం. అదైందా చివరిది ఊర్ధిస్నాని ఊర్ధిస్థాని వారిజపత్రే శశి బీజే. శశి అంటే చంద్రుడు, చంద్రులాగా చల్లగా. శుభ్రం వర్ణం పద్మ సహస్రం సువిశాలం, విశాలంగా అక్కడ ఉన్న శుభ్రంగా ఉంటుంది పద్మం. ఎలాగా సహస్రం, 1000 దళాలతో కూడుకుని విశాలంగా. హం బీయాక్ష్యం వర్ణం సహస్రం తురీయాంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిని ప్రణతోస్మి. దీని గురించి చాలా సులభంగా అర్థం అవడానికి, గౌతమ బుద్ధుడు తల మీద ఇలా సున్నాలు సున్నాలుగా ఉంటుంది చూసారే, అది గుర్తుపెట్టుకుంటే సహస్రాలు అలా ఉంటుందన్నమాట, అలా కనిపిస్తుంది ధ్యానంలో. అందుకని గౌతమ బుద్ధుడికి అలాంటి హెయిర్ స్టైల్ పెడతారు. అక్కడ అన్ని అక్షరాలు ఉంటాయి మొత్తం. తర్వాత చివరిది ఇంకా శాంతాకారం శేషశయనం స్వరవంద్యం కాంతానాథం కోమలగాత్రం కమలాక్షం చింతారత్నం తిర్ఘనపూర్ణం ద్విజరాజం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిని ప్రణతోస్మి. 9 ఇక్కడ సహస్రం తర్వాత ఇంకా 2 అలా ఊహించుకోవడమే, ఎక్కడున్నాయనేది అడగకుండా చదవటం ఇది. బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం సత్యం జ్ఞానం సత్యమనంతం భవరూపం పూర్ణం బ్రహ్మానందమయంతం గురుమూర్తి దత్తాత్రేయం శ్రీగురుమూర్తి ప్రణతోస్మి. ఇక్కడ సత్యము జ్ఞానము ఆనందం, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, వీటినే ఫోహత్ అభిప్రాయం చెప్పుకున్నాం, ప్రాణ కుండలిని. కాబట్టి కుండలిని అన్న ఆనందం అన్న ఒకటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మానందం బ్రహ్మానందమయంతం గురుమూర్తి, బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం, సత్యం జ్ఞానం సత్యం అనంతం భవరూపం, పూర్ణ బ్రహ్మానందమయంతం గురుమూర్తిం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి. ఇది చిట్ట చివరిగా చేస్తూ ఆనందము నేను బ్రహ్మానందం బ్రహ్మానందమయం అని చెప్తున్నప్పుడు అక్కడ ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఈ చక్రాలన్నీ జాగృత, ఈ చక్రాలన్నీ పరమ పవిత్రమై చక్రాల్లో ఉన్న శక్తులన్నీ లోక కళ్యాణానికి ఉపయోగించుకుంటాడు వీడు అని తెలిసినప్పుడు చిట్ట చివరి శ్లోకంలో మనకు కుండలిని జాగరణ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆనందంగా మనం ఫీల్ అవుతాం, ఆనందాన్ని ఫీల్ అవుతాం. కుండలిని జాగరణ అంటే ఏదో అయిపోతుందని అనుకోకూడదు. కుండలిని జాగరణ ఎవరికన్నా అయిందనుకోండి వాడు ఇంకా బ్రహ్మానందంలో ఉంటాడు. లాహిరి మహాశయుని ఫోటో చూశారు కదా, ఎలా ఉంటారు ఆయన, ఎలా నవ్వుతూ ఉంటారు. మనకు తెలియకుండానే లోపల నుంచి నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందం ఫీల్ అవుతారు. మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ శాంతంగా ఫీల్ అవుతారు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉత్సాహంగా ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా కుండలిని శక్తి. అలాగే కుండలిని శక్తి గురించి ఒక మాట చెప్పుకుని దీనికి వచ్చారు. ఒకసారి మాస్టర్ సివివి గారి శిష్యుడు ఒక ఆయన పోతురాజు నరసింహం గారు, ఆయన దగ్గర ఒక పాము నెత్తి మీద ఉన్న మణి ఉందన్నమాట. ఆ మణి ఏం చేస్తాడంటే ఎవరైనా పాము కరిస్తే వచ్చి ఆ మణిని వాళ్ళకి తగిలిస్తాడు. తగిలిస్తే ఆయన వాళ్ళకి ఎక్కిన నెత్తుల్లో ఉన్న విషయం అంతా మళ్ళీ మణి లాగేసుకుంటుంది, వాడు బతుకుతాడు, మామూలుగా లేచి వెళ్ళిపోతాడు. అలాగ ఆయన ఒక మణిని ఒక వ్యక్తికి పెడుతున్నప్పుడు మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు. నేను నరసింహం ఏం చేస్తున్నావు అని అడుగుతాను. అడిగితే ఇలా చేస్తున్నానండి మాస్టరు, అబ్బాయి పాము కరిచింది తగ్గిపోవడానికి ఈ మణిని పెడుతున్నాను. ఒక్కడు కాదు కదా, 10 మంది వచ్చారనుకో, లేకపోతే ఇద్దరు వచ్చారు, ఇంకోటి వచ్చాడు, అప్పుడు ఏం చేస్తావు, వాడికి సీరియస్ అవుతుంది, ఈ మణి తీసేసి వాడికి పెట్టలేవు కదా. అందుకని ఏం చేయాలంటే కుండలిని శక్తిని ప్రయోగించామనుకో అందరికీ ఒకసారి తగ్గిపోతుంది అని చెప్తారు ఆయన. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కుండలిని శక్తి ఎలా పనిచేస్తుందంటే ఒకే సమయంలో ఎంతో మందికి వాళ్ళకి ఏమేం కావాలో అవి చేయగలరు. చివరిలో తాతగారు చెప్తుండేవారు, నేను చేస్తున్న ఈ సాధనలో విశేషం ఏంటంటే వాడు నన్ను ఈ రోగం తగ్గించండి అని అడిగినా అడగకపోయినా నా దగ్గరకు వచ్చినా రాకపోయినా దగ్గరలో ఉన్నా దూరంలో ఉన్నా ఈ కల్టని అంటే మాస్టర్ గారు నమస్కారం ఈ కల్టని నమ్మినా నమ్మకపోయినా నేను ఆ స్థితిలో ఉంటే అందరికి తగ్గిపోతాను. ఎలాంటి స్థితిలో చూడండి. సో కుండలిని శక్తి జాగృతం అయితే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్నవన్నీ ఆనందమయం అయిపోతాయి, అన్నీ ఆరోగ్యమయం అయిపోతాయి. కాబట్టి వృద్ధాప్యరహిత జీవితం, రోగరహిత జీవితం, అమరత్వ జీవితం అనేది రావాలంటే కుండలిని తప్పనిసరి. కుండలిని రావాలంటే మటుకు మనలో ప్యూరిటీ తప్పనిసరి, గురువు చెప్పిన సాధనలు తప్పనిసరి. గురువు చెప్పినట్టుగా సామూహికంగా జీవించడం, సామూహికంగా మిగతా కార్యక్రమాలు చేసుకోవడం అది కూడా తప్పనిసరి. అవి ఆ ఆనందమైన లేకపోతే ఆ కుండలిని జాగరణ ఏదైతే ఉందో అది గురువు అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుంది, మన ప్రయత్నంలో రాదు. నువ్వు ఎంత మంత్రాలు చేసినా ఏం చేసినా రాదని మాస్టర్ చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇస్తూ సోల్ పవర్ ఏదైతే ఉందో అంటే జీవాత్మ యొక్క శక్తి, ఆ శక్తి ఎంత ఎక్కువ చేసుకుంటే దానివల్ల ఈ కుండలిని జాగరణ జరిగి అది సహస్రాలలో చేరుకుంటుంది అని చెప్తారు. దానికి మాస్టర్ ఏం చెప్పారు, అవన్నీ మనం ఎలా చేసుకోవాలో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అంతవరకు మనసారా ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ప్రతి అణువుకి అమృత వృష్టి కురవాలని, ప్రతి అణువులో ఉన్న జీవి, అణువు అంటే అక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ జీవి ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన శరీరం ఉంది కదా, ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే సీతారాం ఉన్నాడు, అలాగే తేజ ఉంది. మన బాడీలో మనం అణువుగా ఉన్నాం. అలాంటి అణువులు మన బాడీలో ఇంకెన్ని ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి. వాటిల్లో కూడా అవి నెక్స్ట్ ఎప్పుడో ఫ్యూచర్లో మనుషులుగా అయ్యే అవకాశం వాటికి ఉంటుంది. సో అణువుకి పరమాత్మ యొక్క మాస్టర్ గారి యొక్క అమృత వృష్టి కురవాలని మనసారా కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్లో ఇంకా సాధనకు సంబంధించి జీవాత్మ ఉన్న పరికరాల గురించి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం మాస్టర్ గారి అనుగ్రహంతో చేద్దాం. అంతవరకు అందరూ మనసార స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహి మహిషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవతు కాలే వర్షద్వర్జన్య వృద్ధి సస్యశాలి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పుత్రిణ నిర్ధనా సహనా సంతు జీవంతు శరదాంశకం ఓం శాంతి 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 వసతో మా సంగమయ సమతో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థమా సువ్యవస్థంగమయ ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.